ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక, మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి,
ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. శ్రోతలకు నమస్కారం. చెనుకబుర్ల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతి వారం లాగే ఈ వారం కూడా సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చాం. ఈ రోజు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చెనుకబుర్ల కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల రాజేంద్రనగర్ విద్యార్థులచే యాసంగిలో పెసర మరియు మినుము యాజమాన్యం గురించి సంభాషణ రూపంలో విందాం. సంభాషణలో వీరయ్యగా విష్ణు, సత్తయ్యగా రవీంద్ర, ఏఈఓగా పావని పాత్రలు పోషిస్తున్నారు. ఇక వారి సంభాషణ వారి మాటల్లోనే విందాం.
ఓ వీరయ్య, మంచిగున్నావానే, కంటికి కూడా కనిపిస్తలేవు, ఏంటి సంగతులు?
ఆ బాగున్నా సత్తయ్య, చాలా రోజులకు కనిపిస్తున్నావు, ఎడికో పోయి వస్తున్నావుగా.
బ్యాంకుకు పోయిన వీరయ్య పైసలు తీసుకురావడానికి.
పైసలా? ఎందుకు?
ఎందుకంటావేంటి వీరయ్య, పంట వేయాలంటే పైసలు కావాలి కదా.
ఓ అవును కదా, అయితే ఈ యాసంగిలో ఏ పంట వేస్తున్నావేంది?
పెసరా మరియు మినుము పంట వేద్దాం అనుకుంటున్నా.
అదేంది సత్తయ్య, పెసరా మరియు మినుమా? ప్రతి ఏడాది యాసంగిలో వరి వేరుశనగ వేసేవాడివి కదా, మరి ఈ ఏడాది ఏమైంది?
మన ఏఈఓ గారు చెప్పారు కదా, ఈ యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా వేరే పంటలు వేయమని.
మరి నీకు ఈ పంటలో ఏ ఏ యాజమాన్య పద్ధతులు పాటించాలో తెలుసా సత్తయ్య?
మన ఏఓ గారు యాజమాన్య పద్ధతుల గురించి చెప్తా అన్నారు, అటే వెళ్తున్నా. ఇప్పుడు నాతో నువ్వు కూడా రా, పోదాం.
నమస్కారం మేడం గారు.
నమస్కారం వీరయ్య, రండి రండి, మీకోసమే ఎదురు చూస్తున్నా. ఈయనెవరు?
ఇతని పేరు సత్తయ్య, మన ఊరి వాడే. వచ్చే దారిలో మాట్లాడుతూ పెసర మరియు మినుము యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం అని ఇటు వచ్చినాం మేడం.
చాలా మంచి పని చేశారు, దీని గురించి అందరూ తెలుసుకోవాలి.
యాసంగిలో వరికి బదులుగా పెసర మినుము వేసుకోమన్నారంట, ఎందుకు మేడం?
చూడండి సత్తయ్య గారు, వరికి నీరు చాలా కావలసి వస్తుంది. అదేగాక వరిని ప్రభుత్వం కొనడం చాలా వరకు తగ్గించారు, ఎందుకంటే ఇప్పటికీ చాలా వరిని కొన్నారు. అందుకే వరి వేసి నష్టపోయేదానికన్నా ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవడం మేలు.
అవునా మేడం? మరి పెసర మినుము ఏ విధంగా సాగు చేయాలి, వాటిలో ఏ రకమైన యాజమాన్యం చేపట్టాలి?
హా తప్పకుండా చెప్తాను సత్తయ్య. ఈ పంటను ముఖ్యంగా తేమను పట్టి ఉంచే అన్ని రకాల భూముల్లో సాగు చేయవచ్చు. మినుము సాగుకు బరువైన నల్లరేగడి భూములు అత్యంత అనుకూలం. చౌడు నేలలు మరియు మురుగునీరు నిలిచే నేలలు పనికిరావు. ఈ పంటను యాసంగిలో 15 సెప్టెంబర్ నుండి అక్టోబర్ చివరి వరకు విత్తుకోవచ్చు. ఒకవేళ ఖరీఫ్ వరి తర్వాత విత్తుకోవాల్సి ఉంటే 15 నవంబర్ నుండి డిసెంబర్ మొదటి వారం వరకు విత్తుకోవచ్చు. ఒకవేళ వేసవిలో నీటి సదుపాయం ఉంటే ఫిబ్రవరి నుండి మార్చి 15 వరకు ఈ పంటను మనం పొలంలో విత్తుకోవచ్చు.
యాసంగిలో అనుకూలమైన రకాల గురించి కూడా కొంచెం చెప్పండి మేడం.
హా తప్పకుండా చెప్తా సత్తయ్య. ఈ పంటలో ముఖ్యంగా MGG 295 రబీకి అనుకూలంగా ఉంటుంది. ఈ MGG 295 మొక్కలు నిటారుగా పెరుగుతాయి. కాపు మొక్క పైభాగానే ఉండి గింజ మధ్యస్థ లావుగా సాదాగా ఉంటుంది. నల్లమచ్చ తెగుళ్లను తట్టుకుంటుంది, మువ్వుకుళ్ళు తెగుళ్లను కొంతవరకు తట్టుకుంటుంది. అలాగే దీనితో పాటుగా WGG 37, TM 96, MGG 348, MGG 347 రకాలను కూడా విత్తుకోవచ్చు. అలాగే మినుములో అయితే LBG 752 పల్లాకు తెగుల్ని తట్టుకునే పాలిష్ రకం, వరిమాగాణుల్లో ఆలస్యంగా విత్తుటకు కూడా అనువైన రకం. దీనితో పాటుగా LBG 20, LBG 623, WGG 26, ఎంబీజే 207ను విత్తుకోవచ్చు.
ఈ పంటకు ఎంత విత్తనం కావాలి, ఎలా విత్తుకోవాలో కూడా జరా చెప్పండి మేడం.
ఈ పంటకు 6 నుంచి 8 కిలోల విత్తనం అవుతాదు. యాసంగి మరియు వేసవికి అవసరం ఉంటుంది. ఒకవేళ ఖరీఫ్ వరి తర్వాత విత్తినట్లయితే 12 నుంచి 14 కిలోలు ఒక ఎకరానికి అవసరం. విత్తన శుద్ధిలో భాగంగా కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్రోపిల్ లేదా 5 గ్రాముల థయోమిథాక్సిమ్ లేదా 5 మిల్లీలీటర్ల మోనోక్రోటోపాస్ ని కలిపి విత్తన శుద్ధి చేసినట్లయితే సుమారు 15 నుండి 20 రోజుల వరకు రసం పీల్చే పురుగుల బారి నుండి రక్షించుకోవచ్చు. మొదటిసారి పంటను పొలంలో సాగు చేసినప్పుడు రైజోబియం కల్చర్ ను విత్తనానికి పట్టించాలి. 200 గ్రాముల రైజోబియం కల్చర్ ఎకరా విత్తనాలకు కలిపి నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి. మొదటగా శిలీంద్రనాశక మందుతో శుద్ధి చేసి ఆరబెట్టిన తర్వాత రైజోబియం ను విత్తనాలకు పట్టించాలి. ఈ పంటను ఖరీఫ్ మరియు రబీ సాళ్ల పద్ధతిలో ఆరుతడి పంటగా విత్తినప్పుడు సాలు సాలుకు మధ్య 30 సెంటీమీటర్లు మరియు మొక్కకు మొక్కకు మధ్య 10 సెంటీమీటర్లు ఉండేలా విత్తుకోవాలి. దీనిని ముఖ్యంగా నాగలితో లేదా కల్టివేటర్తో ఒకసారి ఆ తర్వాత గొర్రుతో 2 సార్లు మెత్తగా దున్ని చదును చేసి విత్తుటకు సిద్ధం చేయాలి.
మరి ఈ పంటలో ఎన్ని రకాల యాజమాన్య పద్ధతులు పాటించాలి?
ఈ పంటలో ముఖ్యంగా నీటి యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం, కలుపు యాజమాన్యం, సస్యరక్షణ యాజమాన్య పద్ధతులు పాటించాలి. ముందుగా నీటి యాజమాన్య పద్ధతుల గురించి చెప్తాను. నీటి యాజమాన్యంలో భాగంగా పెసర మరియు మినుము ఖరీఫ్ లో వర్షాధారంగా పండిస్తారు. బెట్ట పరిస్థితులలో అవసరం మేరకు కీలక దశలో 1 నుండి 2 తడులు ఇచ్చినచో మంచి దిగుబడులు సాధించవచ్చును. రబీ వేసవిలో నీటిపారుదల కింద పండిస్తారు. సాధారణంగా పంట కాలానికి 300 నుంచి 450 మిల్లీమీటర్ల నీరు అవసరం ఉంటుంది.
మరి ఈ పంటలో ఏ దశలకు నీటికి కీలకం మేడం?
ఈ పంటలో ముఖ్యంగా పూత మరియు కాయ తయారయ్యే దశలో పంట బెట్ట గురి కాకుండా చూడాలి. బెట్ట పరిస్థితులలో 2% యూరియా ద్రావణాన్ని అవసరాన్ని బట్టి 2 లేదా 3 సార్లు పిచికారీ చేయాలి.
కలుపు మా పొలంలో బాగా వస్తుంది, మరి దానికి ఏం చేయాలి మేడం?
సమగ్ర కలుపు యాజమాన్యం చేపట్టినట్లయితే కలుపును మనం నివారించవచ్చు. దీనిలో భాగంగా విత్తే ముందు ఫ్లూక్లోరాలిన్ 45% ఎకరాకు 1 నుండి 1.2 లీటర్ల చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై పిచికారీ చేసి భూమిలో కలియదున్నాలి. ఒకవేళ నువ్వు మొలకెత్తక ముందుకు నివారించినట్లయితే పెండిమితాలిన్ 30% ఎకరాకు 1.3 నుండి 1.6 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే గాని మరుసటి రోజు గాని పిచికారీ చేయాలి. మొలకెత్తిన తర్వాత పైరు విత్తిన 20 రోజులలో వెడల్పాకు కలుపు నివారణకు ఇమాజితా ఫిర్ 300 మిల్లీలీటర్లు ఎకరాకు లేదా గడ్డిజాతి కలుపు నివారణకు ఎకరాకు 400 మిల్లీలీటర్ల క్విజాలోఫాఫ్ ఇథైల్ లేదా ఫ్రోఫా క్విజాఫాఫ్ 10% ఈసి 250 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేయాలి. కలుపు మందు పిచికారీ చేసేటప్పుడు నేలలో తగు తేమ ఉండేలా చూసుకోవాలి.
మరి ఎరువుల యాజమాన్యంలో ఎట్లాంటి ఎరువులను ఎంత మోతాదులో వేయాలి మేడం?
దీనికి గాను మనం సమగ్ర ఎరువుల యాజమాన్యం చేపట్టాలి. ముందుగా సేంద్రియ ఎరువులు చివరి దుక్కిలో ఎకరాకు 2 టన్నుల పశువుల ఎరువు వేసుకోవాలి. ముందు పంట మొలను రోటావేటర్తో భూమిలో కలియదున్నాలి. జీవన ఎరువులలో భాగంగా రైజోబియం కల్చర్ ను విత్తనానికి పట్టించి ఉపయోగించవలెను. 100 మిల్లీలీటర్ల నీటిలో 10 గ్రాముల పంచదార లేదా బెల్లం లేదా గంజి పౌడర్ ను కలిపి 10 నిమిషాలు మరగబెట్టి చల్లార్చవలెను. చల్లార్చిన ద్రావణం 8 కిలోల విత్తనాలపై చల్లి దానికి 200 గ్రాముల రైజోబియం కల్చర్ పొడిని బాగా కలియబెట్టి విత్తనం చుట్టూ పొరలా ఏర్పడేటట్లు జాగ్రత్త వహించవలెను. ఈ ప్రక్రియను ఫాలిథిన్ సంచులను ఉపయోగించి చేసుకోవలెను. రైజోబియం పట్టించిన విత్తనాన్ని నీడలో ఆరబెట్టి విత్తుకోవాలి.
మరి రసాయన ఎరువులు ఏ దశలో వేసుకోవాలి మేడం?
రసాయనిక ఎరువులు ఎకరాకు 8 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులు ఆఖరి దిక్కులో వేసుకోవాలి. అనగా 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా 50 కిలోల డిఏపిని వాడాలి. వరి తర్వాత మాగాణిలో విత్తుకున్నప్పుడు పోషకాలు వేయడం వీలు పడదు. అవసరం మేరకు పోషకాలను పైపాటుగా పిచికారీ ద్వారా అందించాలి. భూసార పరీక్ష ఆధారంగా సిఫార్సు మేరకు రసాయనిక ఎరువులు వాడాలి.
ఈ పంటను ఏ చీడపీడలు ఆశిస్తాయి మరియు వాటి యాజమాన్యం కూడా చెప్పండి మేడం.
హా, అదే చెప్తున్నా సత్తయ్య. ఈ పంటలో ముఖ్యంగా పొగాకు లద్దె పురుగు, మారకా మచ్చల పురుగు ఆశించి తీవ్ర నష్టాన్ని కలగజేస్తాయి. ఒకవేళ పొగాకు లద్దె పురుగు ఆశించినట్లయితే ఆకుల్లోని పచ్చని పదార్థాన్ని గ్యోకి తినడం వలన ఆకులు జల్లెడగా మారి తెల్లగా కనిపిస్తాయి. ఆకులకు రంధ్రాలు చేసి ఆకులను పూర్తిగాను పువ్వులను పిందెలను కూడా తింటాయి. ఈ పురుగు రాత్రిపూట ఎక్కువగా తింటూ పగలు మొక్కల మోదళ్లలోనూ భూమి నెర్రలలోనికి చేరుతాయి. దీనిని నివారణకు గాను గుడ్ల సముదాయాలను ఏరివేయాలి. జల్లెడగా మారి పిల్ల పురుగులతో ఉన్న ఆకులను ఏరి నాశనం చేయాలి. ఎకరాకు 30,000 ట్రైకోగామా బదనికలను వారం తేడాతో 2 పర్యాయాలు వదలాలి. ఎకరాకు 4 లింగాకర్షణ బుట్టలను ఏర్పాటు చేసి పురుగు ఉధృతిని గమనించాలి. ఎకరాకు NPV 200 LA ద్రావణాన్ని సాయంకాలం పిచికారీ చేయాలి.
అవునా, మిగతా వాటి గురించి కూడా జర చెప్పండి మేడం.
హా సత్తయ్య, పొగాకు లద్దె పురుగుతో పాటుగా శనగపచ్చ పురుగు, తెల్లదోమ, తామర పురుగులు కూడా ఆశిస్తాయి.
మరి ఈ పురుగులు ఆశిస్తే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి మరియు ఎలాంటి నివారణలు చేయాలి మేడం?
ఒకవేళ తెల్లదోమ ఆశించినట్లయితే ఆకుల్లోని రసాన్ని పీలుస్తాయి. అంతేకాక ఎల్లో మొజాయిక్ అనే వైరస్ వ్యాధిని అంటే పల్లాకు తెగుళ్లను కూడా వ్యాపింపజేస్తాయి. దీనిని నివారణకుగాను మనం 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోపస్ లేదా 2 మిల్లీలీటర్ల మిథైల్ డెమెటాన్ ను పిచికారీ చేసుకోవాలి. ఒకవేళ తామర పురుగులు ఆశించినట్లయితే తొలి దశలో లేతాకులపై వృద్ధి చెంది ఆకుల అడుగు నుండి రసాన్ని పీలుస్తాయి. ఆకులు డొప్పగా మారుతాయి. మొక్కలు గిడసబారి ఎదుగుదల కుంటుపడుతుంది. వీటి వల్ల ఆకుముడత అనే వైరస్ వ్యాధి కూడా వ్యాపిస్తుంది. దీనిని నివారణకుగాను మోనోక్రోటోపస్ 1.6 మిల్లీలీటర్లు ఎసిఫేట్ 75 SP 1 గ్రామ్ పిచికారీ చేసుకోవాలి.
నా పొలంలో ఆకులు పసుపచ్చగా మారి కాయలపైన కూడా మచ్చలు ఏర్పడుతున్నాయి. ఈ సమస్యను ఎలా బయటపడవచ్చు మేడం?
అదే చెప్తున్నా వీరయ్య, మీ పొలంలోని పంటకు పల్లాకు తెగులు ఆశించింది. ఈ తెగులు ఆశించినట్లయితే తొలుత లేత ఆకులపై లేత పసుపు మచ్చలు ఏర్పడి ఆ తర్వాత నిండు పసుపు రంగుకు మారును. పసుపు మరియు ఆకుపచ్చ మచ్చలతో ఆకులు కనబడును. ఆ తర్వాత కాయలపైన కూడా మచ్చలు ఏర్పడి గింజ కట్టకుండా పోవును. తెగులు ఆశించిన మొక్కలు ఆలస్యంగా మొగ్గ తొడిగి పూత కాత తక్కువగా ఉండును. ఈ వైరస్ తెగులు తెల్లదోమల ద్వారా వ్యాప్తి చెందును. దీనిని నివారణకు గాను విత్తన శుద్ధి చేసి విత్తుకోవలెను. తెల్లదోమ నివారణకు లీటర్ నీటికి మోనోక్రోటోపస్ 1.6 మిల్లీలీటర్లు లేక డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు, ట్రైజోపాస్ 1.5 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేసుకోవాలి. మినుములో పల్లాకు తెగులను తట్టుకునే LBG 752, LBG 787 ను విత్తుకోవాలి.
ధన్యవాదాలు మేడం, మాకు యాజమాన్య పద్ధతుల గురించి ఇంత బాగా చెప్పినందుకు. మేము మీరు చెప్పిన వాటిని పాటించి మంచి దిగుబడి పొందుతాం.
విన్నారుగా, వరికి ప్రత్యామ్నాయంగా పంటలు వేసి మంచి దిగుబడులు లాభాలు పొందాలని ప్రభుత్వం యొక్క ఆలోచన. మీరు వీటితో పాటుగా పప్పు దినుసులు, నూనె గింజ పంటలు కూడా వేసుకోవచ్చు.
ఈ వారం చేను కబుర్లలో చలికాలంలో ఎలాంటి ఆరోగ్య సూత్రాలు పాటించాలి అనే అంశం గురించి తెలుసుకుందాం. సాధారణంగా వాతావరణ విషయంలో అన్ని కాలాల్లో కంటే చలికాలం అంటే చాలా మందికి ఇష్టం. ఎందుకంటే మరికొద్దిసేపు ఏం చక్క వెచ్చగా పడుకోవచ్చని. చలికాలంలో వీచే కఠినమైన చల్లగాల్ల వల్ల పడక మీది నుండి లేవబుద్ధి కాదు. చలికాలం ఆరంభమైంది కదా మరి. ఈ చలికాలం మన సమయంను తినడమే కాదు, మన శరీరం మీద అనేక ప్రభావాలు చూపిస్తుంది. ప్రత్యేకంగా చర్మం మీద దీని ప్రభావం చాలా ఎక్కువ. చలికాలం అనగానే ఓ వెరపు, బుగ్గలు ఎర్రగా అయిపోయి పెదాలు, పాదాలు, పగుళ్ళు, చేతులు పొడిగా మారి చర్మం చిట్లి మొత్తానికి చాలా ఇబ్బందికరంగా మారిపోతుంది పరిస్థితి. ఈ కాలంలో చేతులు, పాదాలు, పెదాలు, శిరోజాలకు ఎదురయ్యే సమస్యలకు తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరి. అవేంటో చూద్దాం. వేడివేడి సూప్స్ ఈ కాలంలో చాలా మంచివి. ఈ సూప్స్ కూడా ఇంట్లో తయారు చేసినవి అయితే ఇంకా ఆరోగ్యమన్న విషయం కూడా మీకు తెలిసిందే. ఉదయాన్నే గోరువెచ్చని నీళ్లు త్రాగాలి. ఈ నీటిని కూడా రూమ్ టెంపరేచర్ లో తాగితేనే మంచిది. రోజు స్నానానికి ముందు ఆలివ్ ఆయిల్ లేదా నువ్వుల నూనెతో శరీరాన్ని మసాజ్ చేసుకుని 1 గంట తర్వాత గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలి. స్ట్రాబెరీస్, నారింజ, పైనాపిల్ వంటి పండ్లలో కూడా నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఈ సీజన్ లో మార్కెట్ లో ఈ పండ్లు దొరుకుతాయి. ఆల్కహాల్, కెఫిన్ తీసుకోవడం బాగా తగ్గించండి. ఈ సమయంలో వేడి వేడి టీ, కాఫీ తాగకుండా ఉండటం కష్టం కానీ తప్పదు మరి. వీటిని ఎంత తగ్గించగలిగితే అంత తగ్గించండి. వీటిని తీసుకునేటప్పుడు ఇవి బాడీని డీహైడ్రేట్ చేస్తాయి అన్న విషయం గుర్తు పెట్టుకుంటే తర్వాత వీటి మీదకి అంత తొందరగా మనసు పోదు. చర్మ సంరక్షణ. ఈ కాలంలో చర్మాన్ని మృదువుగా ఉండేలా చూసుకోవడం ముఖ్యం. అందుకోసం మాయిశ్చరైజర్లు వాడాలి. మీగడ, ముఖానికి, చేతులకు రాసుకుని స్నానం చేయాలి. ఈ కాలంలో సబ్బు కన్నా సున్ని పిండి బాగా పనిచేస్తుంది. గోరువెచ్చని నీటిలో 1 స్పూన్ కొబ్బరి నూనె వేసుకుని స్నానం చేయాలి. రాత్రి పడుకునే ముందు కాళ్లకు, చేతులకు క్రీమ్ రాసుకుని పడుకోవాలి.
లేదంటే కొబ్బరి నూనె రాయాలి. ఫేస్ ప్యాక్లు ముఖాన్ని మరింత పొడిగా మారుస్తాయి. అందుకని ఫేస్ ప్యాక్లు పళ్ళ మిశ్రమం వంటివైతే బెటర్. పగులుతున్నాయి కదా అని పదే పదే పెదాలను తడి చేసుకోరాదు. పెదాలు పగలకుండా లిప్ బామ్, విటమిన్ ఈ ఆయిల్ అప్లై చేయాలి. పాదాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. రాత్రి పడుకోబోయే ముందు లోషన్ లేదా గ్లిజరిన్ రాసుకోవాలి. చర్మ సమస్యలు ఎదురైతే వైద్యుని సంప్రదించాలి. పాదాల సంరక్షణ. పాదాలను మాయిశ్చరైజ్ చేయడం చలికాలంలో తప్పనిసరి అనుసరించాల్సిన మార్గం. చలికాలంలో రోజులో 3-4 సార్లు పాదాలను మాయిశ్చరైజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీ పాదాలు ఫ్రెష్ గా, ఫిట్ గా, ఆరోగ్యంగా ఉంటాయి. స్లిప్పర్స్ ధరించడం సౌకర్యంగానే ఉంటుంది, కానీ ఈ చలికాలంలో వాటిని వేసుకోకపోవడం చాలా మంచిది. చలికాలంలో పాదాలకు రక్షణ కల్పించాలంటే మందంగా ఉన్న షూస్ వేసుకోవాలి. పాదాలు అందంగా కనిపించాలంటే 15 రోజులకోసారి పెడిక్యూర్ చేసుకోవాలి. పెడిక్యూర్ కోసం పార్లర్లకు వెళ్లాల్సిన అవసరం లేదు, ఇంట్లో ఉండే వస్తువులతో పెడిక్యూర్ చేసుకోవచ్చు. ముందుగా గోరువెచ్చని నీటిని తీసుకుని దానిలో కొంచెం ఉప్పు, డెటాల్, షాంపూ వేయాలి. తర్వాత 20 నిమిషాల పాటు కాళ్ళను నానబెట్టాలి. బయటకు తీసి బ్రష్ తో రుద్దాలి. దీనివల్ల పాదాలపై ఉన్న మృతకణాలు తొలగిపోతాయి. తరువాత ఒక నిమ్మకాయ తీసుకుని దానిపై గ్లిజరిన్ వేసి పాదాలను బాగా రుద్దాలి. అనంతరం ఆలివ్ ఆయిల్ తో కాళ్ళను మసాజ్ చేయాలి. ఇలా చేయటం వల్ల పాదాలు పొడిబారవు. వేసవికాలం, చలికాలం అని కాకుండా అన్ని సీజన్లలో నీరు ఎక్కువగా తాగితే మంచిది. చర్మం, పాదాలు ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటాయి. శిరోజాలు. ఈ కాలంలో ఎదురయ్యే జుట్టు పొడిబారడం, చిట్లడం, చుండ్రు వంటివి రాకుండా జాగ్రత్త పడాలి. హెయిర్ డ్రైయర్ ను వాడితే జుట్టు మరింత పొడిబారి ఊడిపోతుంది. ఆహారం. చలికాలంలో ఆహారం వేడిగా తినడం చాలా అవసరం. అలా చేస్తే శక్తిని పునరుద్ధరించినట్లే. ముఖ్యంగా సూప్లు వంటివి శరీరానికి సత్తువనిస్తాయి. చలికాలంలో పీచు పదార్థాలు, పళ్ళు, ఆకుకూరలు, కాయగూరలు బాగా తినాలి. మాంసకృతులు గల గింజ ధాన్యాలు, మాంసం తీసుకోవాలి. సీజనల్ పళ్లను తీసుకోవాలి. ఆయా కాలానికి అనుగుణంగా శరీరానికి ఏం అవసరమో అవన్నీ ఆ పళ్లలో ఉంటాయి. మరి వ్యాధులు దరిచేరకుండా రోగ నిరోధక శక్తిని పెంచేలా జాగ్రత్తలు తీసుకోవాలి. బయటి ఆహారం తినడం, బయట నీళ్లు తాగడం వంటివి చలికాలం అని కాదు, ఏ కాలంలోనూ మంచిది కాదు. చలికాలంలో దాహం వేయదు కదా అని నీళ్లు తాగడం తగ్గించకూడదు. చలికాలంలో తీసుకోవలసిన ఆహారం: క్యాప్సికం. పసుపు, ఆకుపచ్చ క్యాప్సికంలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఇందువల్ల శరీరంలో నీటి శాతం ఎక్కువగా నిలుస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం క్యాప్సికంలో 93.9% నీరే ఉంటుంది. ఇంకా ఇందులో విటమిన్ సి, B6, బీటా కెరటిన్, థయామిన్, ఫోలిక్ యాసిడ్లు ఉన్నాయి. టొమాటో. టొమాటోతో పప్పు, కూరలు రకరకాలు చేస్తాం. చాలా కామన్ గా వాడే కూరగాయల్లో టొమాటో కూడా ఒకటి. ఇందులో 90% నీరే ఉంటుంది. ఇందువలన శరీరానికి లోపలి నుండి పోషణ లభిస్తుంది. పైగా టొమాటోలు బరువు తగ్గటంలో కూడా సహాయపడతాయి. అంతేకాక టొమాటోలని పచ్చిగా కూడా తినవచ్చును. పాలకూర. పాలకూరని పోషకాల గని అని చెప్పవచ్చు. పాలకూర వల్ల చర్మం, జుట్టుకి ఎన్నో ప్రయోజనాలు సమకూరడంతో పాటు ఈ చలికాలంలో శరీరంలో నీరు ఉండేలా చూస్తుంది. ఆకుకూరలో 90% నీరే ఉంటుంది. అంతేకాక పాలకూరలో ల్యూటిన్, పొటాషియం, ఫైబర్, ఫోలేట్, విటమిన్ ఇ ఉన్నాయి. ఇవన్నీ కలిసి ఈ చలికాలంలో పాలకూర తీసుకోవడం తప్పనిసరి అవుతుంది. కాలీఫ్లవర్. కాలీఫ్లవర్ మామూలుగా కూడా చాలా మందికి ఇది ఫేవరెట్ వెజిటబుల్. కాలీఫ్లవర్ ని సూప్స్, సలాడ్స్, కర్రీస్, రైస్ లో వాడుకోవచ్చు. ఈ వెజిటబుల్ లో, ఈ కూరగాయలో కూడా నిండుగా నీరే ఉంటుంది. ఒక కప్పు తరిగిన కాలీఫ్లవర్ వల్ల 50 మిల్లీలీటర్ల నీరు లభిస్తుంది. జామ పండ్లు. ఈ కాలంలో జామ పండ్లను అధికంగా తింటే శరీరం పొడిబారకుండా రక్షణనిస్తుంది. ఈ జామ పండ్లలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. తిన్న ఆహారం అరుగుదలకు చక్కగా ఉపయోగపడుతుంది. మల విసర్జనకు కూడా మంచి చిట్కా ఈ పండు. ఆలివ్ ఆయిల్. కూరగాయలు వండడానికి ఆలివ్ ఆయిల్ ఆరోగ్యమైనదని చెబుతారు. ఇందులో ఉండే మంచి ఫ్యాట్స్, విటమిన్ ఇ శరీరం లోపల నుండి పోషణని అందిస్తాయి. ఆలివ్ ఆయిల్ ని చర్మం మీద అప్లై చేసినా కూడా చర్మం కి మంచి పోషణ లభిస్తుంది. అందువల్లనే శీతాకాలంలో దీన్ని చక్కని మాయిశ్చరైజర్ లా వాడుకోవచ్చు. గుర్తు పెట్టుకోవాల్సిన విషయం, చలికాలం వచ్చిందంటే మనం నీళ్లు తాగడం మర్చిపోతామని అందరికీ తెలిసిన విషయమే. శరీరానికి నీరు ఎంత అవసరమో తెలిసి కూడా ఎండాకాలంలో తాగినంత ఎక్కువగా మనం చలికాలంలో నీళ్లు తాగలేకపోతున్నాం. అసలు అలా తాగాలి అనే విషయం కూడా గుర్తుండదు. ఎందుకు గుర్తుండదు అంటే చలికాలంలో మనకి చెమట పట్టదు, కానీ చలికాలులకి బాడీలో నుండి మాత్రం మనకి తెలియకుండానే నీటి శాతం తగ్గిపోతూ ఉంటుంది. పైగా ఈ కాలంలో మనకి అంత దాహంగా కూడా అనిపించదు, కాబట్టి నీళ్లు తాగాలన్న సంగతే మర్చిపోతాం. కానీ తగినంత నీరు తాగకపోతే మాత్రం రోగ నిరోధక శక్తి బాగా బలహీనపడుతుంది. చలికాలంలో నీళ్లను తాగుతూ ఉండడం వలన చాలా ఆరోగ్యంగా ఉంటారు. దుస్తులు, చలిగాలి సోకని మందపాటి దుస్తులు ధరించాలి. దుప్పట్లు, రగ్గులు చలికాలంలో కాచి వడబోసిన నీళ్లను తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త తీసుకోండి. నిల్వ ఉంచిన ఆహార పదార్థాలను అధికంగా తీసుకోకండి. మజ్జిగ, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీంలు వంటి శీతల పానీయాలు తీసుకోవడం తగ్గించండి. స్నానానికి గోరువెచ్చిన నీటిని ఉపయోగిస్తూ గ్లిజరిన్ సబ్బుకు గాని సున్నిపిండిని గాని వాడాలి. చలికాలంలో సాధారణ సబ్బు వాడకం వలన ముఖం మీద చర్మం బిగుసుకొని బిరుసుగా గరుకుగా ఉంటుంది. అందువలన చలికాలంలో సున్నిపిండి, కుంకుడుగాయలతో ఒళ్ళు రుద్దుకోవడం చాలా మంచిది. పరిశుభ్రత, శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. స్వెటర్లు, రగ్గులు ఎండలో వేస్తుండాలి. ఈ నులివెచ్చని జాగ్రత్తలు చాలు చలికాలం చల్లచల్లగా జారుకోవడానికి. చలికాలంలో పిల్లల పట్ల పెద్దలు తీసుకోవలసిన జాగ్రత్తలు. చలికాలంలో పిల్లలపై ప్రభావం ఎలా ఉంటుంది? చలికాలంలో పిల్లల శరీర తత్వంలో జరిగే మార్పులు, వాతావరణంలో జరిగే మార్పులు ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాయి. చలికాలంలో ముఖ్యమైన మార్పు ఉష్ణోగ్రత పడిపోవడం. పెరిగిన చలితో పాటు గాలితోడై చలికాలులు శరీరానికి మరిన్ని ఇబ్బందులు కలిగిస్తాయి. శరీర ఉష్ణోగ్రత బయటి ఉష్ణోగ్రతల్లో సమతుల్యత లోపించి సమస్యలు సృష్టిస్తుంది. శ్వాసకోశాలలో, సైనస్లతో చర్మం మీద దాని ప్రభావం ఉంటుంది. చలికాలంలో పిల్లల్లో ఆకలి తగ్గిస్తుంది. చిరుతిళ్లపై పిల్లలకి ఉండే సహజమైన ఆసక్తితో వాటిని తింటారేమో గాని నిజమైన పోషక విలువలు గల అసలైన భోజనం మాత్రం వారికి ఇష్టముండదు. తిండి తగ్గిపోవడంతో శరీరంలో శక్తి కూడా సన్నగిల్లుతుంది. రోగ నిరోధక శక్తి తగ్గి రోగాలు తేలిగ్గా దాడి చేస్తాయి. చలికాలం గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. అది రకరకాల వైరస్లకు, బాక్టీరియాకి స్థావరమనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. శ్వాస ద్వారా చలిగాలులతో పాటు వైరస్, బాక్టీరియా కూడా వచ్చి చేరుతాయి. చలికాలంలో పగుళ్లు ఎక్కువ, చలికాలంలో పగలు తక్కువ, రాత్రి ఎక్కువనే విషయం అందరికి తెలిసిందే. ఈ కాలంలో సూర్యుడు తక్కువసేపు ఉండటమే కాకుండా ఎండ తీవ్రత కూడా తక్కువగా ఉంటుంది. సూర్యకాంతి మనిషిని శక్తివంతం చేస్తుంది. ముఖ్యంగా పిల్లల్లో రోగ నిరోధక శక్తి, విటమిన్ డి శక్తిని ప్రసాదించే సూర్యుడే. చలికాలంలో పిల్లల శరీరాలు ఎండను గ్రహించడం తగ్గిపోవడంతో ఆ లోపం కూడా కొన్ని వ్యాధుల విజృంభణకు అవకాశం ఇస్తుంది. తల్లిదండ్రులు పైన వివరించినట్టుగా చలికాలంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటే దానికి తగ్గట్టుగా ఏం జాగ్రత్తలు తీసుకోవాలనే విషయం చాలా వరకు అర్థమైపోతుంది. ఆహారం, చలికాలంలో పిల్లల ఆహారం విషయంలో తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పోషక విలువలు కలిగిన ఆహారం మూడు పూటల పిల్లలు తీసుకునేలా చూడాలి. భోజనం వేడివేడిగా, తాజాగా ఉండేలా చూడండి. ఫ్రిడ్జ్ లో పెట్టినవి వేడి చేసి ఇవ్వడం వంటివి చేయకండి. భోజనంలో కూరగాయలు, ముఖ్యంగా దుంపకూరలు ఉండేట్టుగా చూడండి. క్యారెట్, బీట్రూట్, బంగాళదుంప, చిలకడ దుంప మొదలైన దుంపలు కూరగా గాని లేదా ఉడకబెట్టి గాని పిల్లలకు పెట్టండి. ఇవి పిల్లల్లో మలబద్ధకాన్ని పోగొట్టే ఫైబర్, రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర ఉష్ణోగ్రతలను కాపాడుతాయి. చలికాలంలో ప్రత్యేకంగా పండే ఆకుకూరలో చలికాలం ఆరోగ్య పరిరక్షణకు సంబంధించిన ప్రత్యేక ఔషధ గుణాలు ఉంటాయి. వీటిలో ఉండే రకరకాల విటమిన్లు, ఒమేగా-3, ఫోలిక్ యాసిడ్, కాల్షియం మొదలైనవి చర్మాన్ని పగలకుండా కాపాడుతాయి. వీటితో పాటు విటమిన్ సి గల పళ్ళు, పిల్లలు ఎక్కువగా తినేలా చూడాలి. ఇవన్నీ తల్లిదండ్రులు పిల్లలతో తినిపించాల్సినవైతే ఇక వాళ్లు తినకుండా చూడాల్సిన వాటిలో ముఖ్యమైనవి ఫ్రిడ్జ్ నీళ్లు, ఐస్ క్రీమ్లు, పంచదార కలిసిన ఏదైనా సరే చలికాలంలో పిల్లలకు మంచిది కాదు. వాటిని పిల్లలు తినకుండా వీలైన జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. చలికాలంలో వేడివేడి పల్లీలు గురించి చెప్పుకుంటుంటారు. నిజంగానే ఇవి పిల్లలకు ఎంతో మంచివి. చలికాలంలో వేయించిన పల్లీలు లాంటివి పప్పులు పిల్లలకు ఇమ్యూన్ బూస్టర్లుగా పనిచేస్తాయి. దుస్తులు, చలికాలంలో కొన్ని స్కూళ్ల యూనిఫామ్ లో స్వెటర్లను కూడా జత చేశారంటే ఈ కాలంలో పిల్లలను చలి నుంచి కాపాడడానికి దుస్తుల విషయంలో ఎంత జాగ్రత్త వహించాలో తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలి. మంకీ క్యాపులు, స్వెటర్లు, కాళ్లకు సాక్సులు, రాత్రిపూట చలిని తట్టుకునే దుప్పట్లు, వీటితో పాటు రోజువారీగా వేసే దుస్తులు కూడా చలికి తట్టుకునేవిగా ఉండేలా చూసుకోవాలి. కాటన్ జీన్స్, ఉన్ని దుస్తులను ఎక్కువగా వాడాలి. లో దుస్తులు పైన వేసుకునేవి ఎప్పుడు పూర్తిగా పొడిగా ఉండేట్టుగా చూడాలి. తడిసిన దుస్తులు పిల్లల ఒంటి మీద ఎక్కువసేపు ఉండడం చలికాలంలో ఏమాత్రం ఆరోగ్యకరం కాదు. పిల్లలు మంకీ క్యాప్, స్వెటర్లు వేసుకోవడానికి మారం చేస్తారు లేదా వేసిన కాసేపటికే తీసివేస్తారు. అలా వారు చేయకుండా చిన్న చిన్న చిట్కాలు ఉపయోగించి తల్లిదండ్రులు వాటిని తీసేయకుండా కాపాడాలి. ఒకవేళ అవి వేసుకోవడానికి పిల్లలకు దురదలు, బిగుతుగా ఉండటం వంటి సమస్యలుంటే వాటిని పరిశీలించి వారికి సౌకర్యంగా ఉండేలా వాటిని మార్చాలి. చలికాలంలో దుస్తులతో పిల్లలు ఎలర్జీలు వంటి రాకుండా ఉండే నాణ్యత గల వాటిని కొనాలి. విన్నారు కదా శ్రోతలు, వచ్చే వారం మరొక అంశంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.
విజ్ఞాన గనికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరియైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురుచూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సమాధానాలు ఏమిటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న,
వానపాముల సంరక్షణ కొరకై ఒక బెడ్లో ఎంత శాతం తేమ ఉండాలి? ఆప్షన్ ఏ 40, ఆప్షన్ బి 50.
ఈ ప్రశ్నకు సరియైన సమాధానం
ఆప్షన్ బి 50.
గత వారం రెండవ ప్రశ్న,
సేంద్రియ ఎరువు ఏ కేంద్రంలో లభిస్తుంది? ఆప్షన్ ఏఆర్ఐ, ఆప్షన్ బి కేవీకే అండ్ డాట్ సెంటర్.
ఈ ప్రశ్నకు సరియైన సమాధానం
ఆప్షన్ బి కేవీకే అండ్ డాట్ సెంటర్.
ఈ రెండు ప్రశ్నలకు సరియైన సమాధానాలు పంపినవారు జోగులాంబ గద్వాల్ జిల్లా నుండి శ్రీనివాసులు, రాణి, లక్ష్మి, కమలమ్మ, మనోహర్, యామిని, మౌనిక, సాక్షి. లింగన్వాయి జోగులాంబ గద్వాల్ జిల్లా నుండి మనోహర్, రాణి, శ్రీను, గీత, సింధు, శ్యామలమ్మ. పెద్ద కొత్తపల్లి నుండి లక్ష్మయ్య, బలీశ్వరమ్మ, శివశంకర్, భరత్సింహ, యమున, లుంబిన్ కుమార్, సిద్ధార్థ. పెద్ద శంకరంపేట నుండి ఎన్ పార్థసారథి. భద్రాద్రి కొత్తగూడెం రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా. మనుగూరు భద్రాద్రి కొత్తగూడెం నుండి డి రాఘవులు, లక్ష్మి, సాగర్, వినయ్. కోదాడ నుండి కోండ్లే రవి, చంద్రకళ. చొప్పదండి కరీంనగర్ నుండి కిషోర్ కుమార్, లలిత, రవిత్రేణి, జశ్విత, రామారావు, లక్ష్మి, చరితవ్య, రేవంత్, యుగరాజు, శివశంభో, కృష్ణమూర్తి, శకుంతల, శివాని, చంద్రముగిలి, పద్మారాణి, అక్షర.
కేవలం రెండో ప్రశ్నకే సరైన సమాధానం పంపినవారు
నర్సాపురం నుండి వి నాగేశ్వరరావు, సిన్న తిరుపతి కర్ణాటక రాష్ట్రం నుండి శ్యామల ప్రకాష్, హైదరాబాద్ నుండి శ్రీమతి ఝాన్సీ కర్రీ. వీరందరికీ మా చేను కబుర్లు తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురుచూసే ప్రశ్నలేమిటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న,
పల్లాకు తెగులు ఒక మొక్క నుండి మరి ఒక మొక్కకు ఏ పురుగు ద్వారా ఆశిస్తుంది? ఆప్షన్ ఏ తెల్లదోమ, ఆప్షన్ బి తామర పురుగు.
ప్రశ్న మరోసారి,
పల్లాకు తెగులు ఒక మొక్క నుండి మరి ఒక మొక్కకు ఏ పురుగు ద్వారా ఆశిస్తుంది? ఆప్షన్ ఏ తెల్లదోమ, ఆప్షన్ బి తామర పురుగు.
ఈ వారం రెండవ ప్రశ్న,
ఒక ఎకరానికి సరిపడే పెసర మరియు మినుము విత్తన శుద్ధికి ఎంత రైజోబియం అవసరం? ఆప్షన్ ఏ 500 గ్రాములు, ఆప్షన్ బి 200 గ్రాములు.
ప్రశ్న మరోసారి,
ఒక ఎకరానికి సరిపడే పెసర మరియు మినుము విత్తన శుద్ధికి ఎంత రైజోబియం అవసరం? ఆప్షన్ ఏ 500 గ్రాములు, ఆప్షన్ బి 200 గ్రాములు.
చేను కబుర్లు శ్రోతలు మారిన మొబైల్ నెంబర్ను సరిచూసుకుని ఎస్ఎంఎస్ చేయవలసిందిగా కోరుతున్నాము. గతవారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరి అయిన సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సరి అయిన సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని, మీ పేరు ఊరు టైప్ చేసి 9154921220 నెంబరు మరోసారి 9154921220 నెంబర్కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చేవారం చేను కబుర్లు కార్యక్రమంలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదములు.